My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం April 18, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Mind Media శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా ఎవరైనా సరే తప్పు చేశారనుకోండి, సారీ అని చెప్పడం చాలా పరిపాటి, చెప్పాలి, అది మ్యాండేటరీ, రైట్? కానీ చాలామంది సారీ చెప్పరు. అది ఈగో ప్రాబ్లం అనుకోండి, లేకపోతే ఎప్పుడు నేనే ఎందుకు సారీ చెప్పాలనుకోండి, లేకపోతే ఒక చిన్న హెజిటేషన్, అంటే ఎందుకు చెప్పాలి, నా వైపు నుంచి ఎందుకు ఆలోచించరు అని. ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఆర్ ప్రతి ఒక్క రిజల్ట్కి ఆర్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి మూడు ఉంటాయి. ఒకటి మై పర్స్పెక్టివ్, ఒకటి ద అదర్ పర్సన్స్ పర్స్పెక్టివ్, అండ్ ఇంకొకటి ద ఒరిజినల్ పర్స్పెక్టివ్. ప్రతిదానికి మూడు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక సమస్య ఉంది, ఆ సమస్యని ఒరిజినల్గా అసలు ఆ సమస్య ఏంటో దాని ప్రకారమే ఆలోచిస్తే తిప్పలే ఉండదు. అలా కాకుండా నా వైపు నుంచి మాత్రమే ఆలోచించాననుకోండి, నేను అది అనుకోండి కాదు, నిజంగా ప్రతి మనిషి ఎంత నేను నిస్వార్థపరుణ్ణి అని అనుకున్నా కూడా ఎక్కడో ఒకడొక చిన్న ఒక 0.1% అయినా సరే మన వైపు మొగ్గు చూపే విధంగా మనం మాట్లాడుకుంటాం. సో ఆ పర్స్పెక్టివ్ అండ్ ద అదర్ పర్సన్స్ పర్స్పెక్టివ్, మీరు ఇలా అనుకుంటున్నారంటే మీకన్నా ఇంకో రెండు ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు ఉండొచ్చు, అసలు పూర్తిగా స్వార్థపరులు ఉండొచ్చు, లేకపోతే పూర్తి నిస్వార్థపరులైనా కూడా మనలాగే 0.1% డివియేషన్తో ఉండొచ్చు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఇంకో విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫోన్ చేశాను ఎవరికి, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చాలా అర్జెంటు, అసలు ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే నేను చాలా నష్టపోతాను, అంటే ఏదో ఒక ప్రాణాపాయ స్థితి అన్నట్టుగా అనుకోండి, సపోజ్ అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నాను. సో ఫోన్ ఎత్తకపోతే నా రీజన్ నాకు ఉంటుంది, ఛా అసలు ఎప్పుడు టైంకి కరెక్ట్గా ఫోన్ లిఫ్ట్ చేయరు అని చెప్పి. కానీ అవతల వాళ్ళు అసలు ఫోన్ ఎత్తలేని పరిస్థితిలో ఉండొచ్చు, ఒక మీటింగ్లో ఉండొచ్చు, ఇంపార్టెంట్ మీటింగ్లో, లేదు బండి మీద ఉండొచ్చు, ఇలా వాళ్ళ వైపు నుంచి చూస్తే ఆ ప్రాబ్లమ్కి, ఆ సిచ్యువేషన్కి వాళ్ళ వైపు నుంచి చూస్తే అదే కరెక్ట్, నా వైపు నుంచి చూస్తే నేనే కరెక్ట్. ఇక ఈ రెండు కాకుండా అసలు పర్స్పెక్టివ్ ఇంకోటి ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఏంటంటే నేను ఎందుకు ఫోన్ ఎత్తలేదు అన్న ఒకే ఒక్క పాయింట్ని పట్టుకొని వీళ్ళు వాదిస్తారు. తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడకుండా ఫోన్ పెట్టేసావని అవతల వాళ్ళు అడుగుతారు. ఈ రెండు కాకుండా అసలు ప్రాబ్లం ఇది, ఇలా జరిగింది, సో ఇది పరిస్థితి, అప్పుడేమో నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను మధ్య మార్గంగా ఇంకెవరి దగ్గర నేను సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేశాను. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది అసలు జరిగిన సొల్యూషన్. సో ఇప్పుడు ఈ మూడు పక్కన పెట్టేసి ఎవరి వైపు నుంచి వాళ్ళు మాత్రమే ఆలోచించి లేదు నేను ఇంతే, నువ్వు నాకు సారీ చెప్పాల్సిందే అని పట్టుబట్టినట్టుగా అలా కూర్చుంటే కనుక ఎప్పటికీ అసలు ఆ భ్రమలు తొలగవు, ఎప్పటికీ ఆ ఏమంటారు ఆ గ్యాప్ అలా ఫిల్ అవ్వకుండా ఉండిపోతుంది. ఇది రిలేషన్స్ని ఇంకా పాడు చేస్తుంది. సో సారీ అన్న రెండు అక్షరాల మ్యాజికల్ వర్డ్ ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తుంది. అందుకే మనం మామూలుగా ఎప్పుడన్నా ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో వస్తుంటాయి చూసారా, కొన్ని కొన్ని కోట్స్ వస్తూ ఉంటాయి. సారీ అనేది మనం తప్పు చేస్తేనే చెప్పాలని లేదు, అవతల వాళ్ళు తప్పు చేసినా మీరు సారీ చెప్పచ్చు. దాన్ని బట్టి ఏంటంటే అవతల వాళ్ళకే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఆ సిచ్యువేషన్ కన్నా, ఆ ప్రాబ్లం కన్నా, లేకపోతే ఆ ఒక్క ఇష్యూ కి మనం అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, దానికన్నా ఎక్కువగా మనము ఆ రిలేషన్కి, ఆ పర్సన్తో మనం మెయింటైన్ చేయాల్సినటువంటి ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్ దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కాబట్టే ఈ ఈగో అనేది పక్కన పెట్టేసి మనమే సారీ చెప్పాము అని. ఇక్కడ కూడా మన మనసులో నేనే చెప్పాను, ఎప్పుడైనా సరే నేను తప్పు చేయకపోయినా నేనే చెప్పాను అని అలా అనుకోక్కర్లేదు. అప్పుడు అది ఈగో నిజంగా పక్కన పెట్టాడు కాదు. బట్ ఏంటంటే సారీ చెప్పడం అనేది చాలా ఉన్నతమైన లక్షణం. అలా అని చెప్పి ప్రధానికి ఏం చేసినా సరే సారీ నేను ఇలా చేశాను, సారీ నేను ఇలా చేశాను అంటే ఆ పదానికి ఉన్న విలువ పోతుంది. ఈ పదము చాలా అసలు ఇంపార్టెంట్. కరెక్ట్గా టైంకి కనుక అది యూజ్ చేస్తే ఎన్నో రిలేషన్స్ని మనము చక్కగా నిలబెట్టుకోవచ్చు. మరి ఈ సారీ అన్న పదాన్ని మనం అంటే ఇలా వాడుతున్నాం, కానీ కొంచెం మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు లేకపోతే బాగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నవాళ్ళు, కొంచెం హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ వీళ్ళు చెప్పారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళు అసలు తొందరగా చెప్పరు. ఒకవేళ చెప్పినా దానికంటూ ఒక అంటే పత్రికా ముఖంగానో లేకపోతే టీవీల్లోనో చెప్తారు అంతే. సో అది విన్నవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. అది ఇంకా కొంచెం ఇష్యూ ఎక్కువ అవుతుంది. అప్పుడు చూసావా అంతటి వాడు వాడే సారీ చెప్పినప్పుడు నువ్వెందుకు అనవసరంగా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఎంతటి వాడు ఉండదు, తప్పెవరు చేసినా తప్పు తప్పే, అందరం మనుషులమే ఆఫ్టర్ ఆల్, రైట్? అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే గనక మన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ సారీ చెప్పిన సందర్భాలు ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువే ఉన్నాయి. అయితే దానికి అతనేమి అసలు మో ఈగో అనో లేకపోతే ఇంకోటనో నేను ఎందుకు చెప్పాలి, మీరు అసలు వాడుతున్నారు, ఓకే, నేను కనిపెట్టిందని మీరు వాడుకుంటున్నారు, దాంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, దానికి పెద్ద నేను సారీ చెప్పాల్సిన అవసరమే ఉంది అని అనుకోలేదు. తప్పు జరిగిన ప్రతిసారి పత్రికా ముఖంగానో లేకపోతే ఇదిగో ఇలాగే వెబ్సైట్ల మాధ్యమంలోనో ఏదో విధంగా తను తన సారీని చెప్తూనే ఉన్నాడు. సో అసలు ఇప్పటి వరకు జుకర్బర్గ్ ఎన్నిసార్లు సారీ చెప్పాడు, ఏ సందర్భాల్లో చెప్పాల్సి వచ్చింది, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పెద్ద విషయమా, దీన్ని ఏమో నువ్వు మళ్ళీ చెప్పాలా వెన్నెలా అంటారేమో, చెప్పాలి. ఎందుకంటే దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే మనిషి ఏ పరిస్థితిలో ఎప్పుడు అంటే ఎంత హయ్యెస్ట్ పొజిషన్లో నిజంగా ఇప్పుడు జుకర్బర్గ్ వచ్చి నాకు సారీ చెప్పకపోతే నాకు ఏమో ఫేస్బుక్ నడవదా లేకపోతే నా లైఫ్ నడవదా కాదు. ఒక కస్టమర్కి మనం కొన్ని వస్తువులు లేకపోతే ఒక ఏదైనా ఒక మంచి విషయాన్ని మనం డెలివర్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏదైనా కనుక టెక్నికల్ ప్రాబ్లం వస్తే మనం ఎలా అయితే సాల్వ్ చేస్తామో, ఆ ఇంతమంది వాడుతున్నారు వీళ్ళకి వీళ్ళు అడిక్ట్ అయిపోయారు దానికి నేనేం చేయలేను, ఫేస్బుక్ అనేది అసలు ఇప్పుడు లేకుండా ఎవరూ లేరు, ప్రతి ఫోన్లో ఉంది, ఏ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ ఐకాన్ క్లిక్ చేసి దాంట్లో ఎవరు పోస్టులు పెట్టారు, ఏది లైక్ కొట్టాలి, ఏది షేర్ చేయాలి, ఇవే చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు నేను సారీ చెప్పనంత మాత్రమే మీరు ఫేస్బుక్ మీద అలిగేసి మీరేం చూడకుండా ఉంటారా అని అనుకోలేదు కదా. తప్పు జరిగింది అని అనుకున్నాడు కాబట్టే చెప్పాడు. సో ఎందుకు సారీ చెప్పాడని తెలిస్తే మనం కూడా మన లైఫ్లో మనం ఉన్నటువంటి హయ్యెస్ట్ పొజిషన్ కానీ డబ్బులు కానీ ఇవేవి క్రైటీరియా కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా మనిషి అన్నాక తప్పనిసరిగా తప్పులు చేస్తారు, ఆ చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి సారీ చెప్తే ఆ విలువ ఇంకా పెరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికే ఇది చెప్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
జో అచ్యుతానంద జో జో ముకుంద
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక. ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో అమెరికా నుండి భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అసలు అప్పటి నుంచి అంటే ఫేస్బుక్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు సారీ చెప్పాడు జుకర్బర్గ్. ఒక 6-7 సార్లు చెప్పాడు చెప్పాలంటే. సో అది ఎప్పుడెప్పుడు అనేది ఇప్పుడు నేను చెప్తాను. 2007లో ఫేస్బుక్ బీకాన్ యాడ్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ని స్టార్ట్ చేసింది. అయితే దానివల్ల ఏమైందంటే, ఈ ఎవరైతే ఫేస్బుక్ వినియోగదారులు ఉంటారో వాళ్ళ పర్మిషన్ లేకుండానే వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో, ఈ ఫేస్బుక్ యూజర్ ఉన్నాడో, అతని టైమ్ లైన్లో ఉండే పోస్టులు కానీ లేకపోతే అన్ని మిగతా అన్ని ట్రాక్ చేసి స్టాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. దాని మీద అప్పట్లో విపరీతమైన నెగిటివ్ రిమార్క్స్ వచ్చినాయి. తర్వాత వరల్డ్ మొత్తం కూడాను ఏంటి ఇలా అయితే ఎలాగా, ఇప్పుడు ఎవరైనా పరిచయం లేని వాళ్ళు కూడా చూడొచ్చు కదా ఇంకా. సో అందుకని ఇది చాలా కష్టంగా ఉందని చెప్పి అనేసరికి జుకర్బర్గ్ సారీ లెటర్ ఒకటి రాసి ఆ ఫీచర్ని వెంటనే తీసేశాడు. ఆ లెటర్ని పత్రికాముఖంగా అందరికీ ఇచ్చాడు. ఇక ఇది ఎప్పుడు, 2007లో. ఆ తర్వాత 2011లో ఆల్మోస్ట్ కొంచెం ఇలాంటిదే జరిగింది. ఏంటంటే ఫేస్బుక్ యూజర్స్ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కొన్ని ఈ యాడ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఫేస్బుక్ షేర్ చేసుకుంది. దానివల్ల ఏమైంది, వాళ్ళు ఇప్పుడు సపోజ్ నేను ఏవైతే వాడతాను, నేను ఎక్కువగా ఏవైతే చూస్తాను, నాకు ఇష్టమైనవి ఏంటి, నా పోస్టుల ద్వారా ఆ విషయం తెలిసిందనుకోండి. సపోజ్ నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. సో నేను మామూలుగా ఏదైనా పోస్టులలో, నేను పెట్టే పోస్టులలో కానీ లేకపోతే నేను పంచుకున్న వీడియోస్లో కానీ కామెంట్స్లో కానీ అలాంటివి ఉన్నాయనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఈ ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి యాడ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పంచుకుంటారనమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ డిస్ప్లేయింగ్ దాంట్లో కేవలం అంటే నాకు కనపడేటట్టుగా ఉండే వాటిల్లో ఐస్ క్రీమ్కి సంబంధించిన యాడ్లు, ఫుడ్డి, ఒకవేళ నేను మంచి ఫుడ్డి అయితే కనుక ఫుడీ యాడ్స్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. సో దీని మీద కూడా అప్పట్లో విపరీతమైన దుమారం చెలరేగింది. సో దానికి మళ్ళీ జుకర్బర్గ్ స్పందించి ఫేస్బుక్ అనేది కొన్ని కోట్ల మంది కనెక్ట్ అయి ఉండేటటువంటి ఒక ప్రాసెస్, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఒక కొన్ని కోట్ల మంది ప్రజల్ని కలిపే ప్లాట్ఫామ్ మీద ఇలా ఒక ఫేస్బుక్ యూజర్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీదట జరగదు అని చెప్పి సారీ చెప్పి తను ఆ మొత్తం జరిగిన దానికి క్షమాపణ చెప్పి ఇంకోసారి అలాంటిది రిపీట్ అవ్వదని చెప్పారు. ఇక కొన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ తోటి ఆడుకున్నటువంటి ఒక చిన్న సంఘటన జరిగింది. ఆల్మోస్ట్ 7 లాక్ ఫేస్బుక్ యూజర్స్ మీద ఒక ఏమంటారు సైకలాజికల్ టెస్ట్ ఏదో చేశారు అన్నది ఒక ఆరోపణ. అది నిజమా కాదా తెలీదు, బట్ ఏంటంటే దానికోసం అని చెప్పి ఫేస్బుక్ యూజర్స్ చేసే పోస్టులు, వాళ్ళ స్టేటస్లు, వీటిని బట్టి వాళ్ళు ఇప్పుడు ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారు అనేది కనుక్కోవడానికి, అంటే సపోజ్ ఇప్పుడు ఏదన్నా మన దేశంలో జరుగుతున్న దానికి స్పందించో లేకపోతే ఇలాంటివి ఏమన్నా మనం స్టేటస్ కింద పెట్టామనుకోండి సపోజ్, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అమ్మ ఈ అమ్మాయి కొంచెం కోపంగా ఉంది, లేకపోతే కొంచెం సంతోషంగా ఉంది, ఇదిగో ఇన్ని గోల్డ్ మెడల్స్ గెలిచింది కామన్వెల్త్ గేమ్స్లో అని, లేకపోతే ఇదిగో ఆసిఫా సంఘటన మీద ఇంత కోపంగా ఉంది, ఇంత బాధగా ఉంది, ఇలాంటివన్నీ తెలుస్తాయి కదా. ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్లు మార్చడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటిని బట్టి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితిని అంచనా వేస్తారు. అలాంటి ఒక సైకాలజీ టెస్ట్ని నిర్వహించారు ఫేస్బుక్ యూజర్స్ మీద. ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ 7 లక్షల మంది ఫేస్బుక్ యూజర్స్ మీద ఇలాంటి ఒక సైకలాజికల్ టెస్ట్ ఒకటి పెట్టి వాళ్ళ పోస్టులు కానీ స్టేటస్లు కానీ వాటి నుంచి భావోద్వేగాలని ఏమైనా కొంచెం ఎవోక్ చేసేటటువంటి కొన్ని పదాలని తీసేశారు వాళ్ళకి తెలియకుండానే. అంటే ఇప్పుడు సపోజ్ ఐ ఫీల్ రియల్లీ అషేమ్డ్ టు బీ ఇన్ దిస్ సొసైటీ వేర్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇలా ఏదైనా ఒక లైన్ పెట్టామనుకోండి, దాంట్లో ఉన్న ఎమోషన్ కోపం, దాంట్లో వాళ్ళకి ఏదైనా కొంచెం ఇది చాలా అన్పార్లమెంటరీగా ఉంది, లేకపోతే ఇది కొంచెం ఎమోషన్ని ఇంకా మిగతా వాళ్ళందరి ఎమోషన్స్ని అవేక్ చేసేలా ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి తెలియకపోవచ్చు ఇష్యూస్ గురించి, అప్పుడు నేను పెట్టిన పోస్ట్ వల్ల మిగతా వాళ్ళు కూడాను ఉద్రేకంగా మారి, లేకపోతే ఒక ఎమోషనల్లీ వాళ్ళు కూడాను కొంచెం హై అయ్యి ఏదైనా ప్రాబ్లం తెస్తారు అన్నటువంటి ఒక చిన్న దాన్ని ఏమంటారు సామాజిక స్పృహ అనుకోండి, లేకపోతే ఏదన్నా అనుకోండి. సో అలాంటి వాటికి ఏంటంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ని వాళ్ళంతటి వాళ్ళే డిలీట్ చేయడం మొదలుపెట్టారు. సో దానివల్ల ఒక అది ఆ విషయాన్ని ఏంటి, March 14th ఒక న్యూస్ పేపర్ ఈ విషయం మీద ఇదిగో ఇలా జరుగుతోంది అని చెప్పి ఒక ఆర్టికల్ రాసింది. అప్పుడు ఈ ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన షెరిల్ సారీ చెప్పి ఇలాంటివి మీదట జరగవు అని కూడాను చెప్పారు. అదొకటి, ఆ సందర్భం ఒకటి. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్డ్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు, పాతకాలం నాటి పోలేరు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసి నేలపైన కథలే పనికేసి చిన్నారులైన మన కళలు, మన కథలు, మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 EST ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ ట్విట్టర్.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. ఇక మనము ఇవాళ ఫేస్బుక్ ఎన్నిసార్లు సారీ చెప్పేదనే విషయం మీద మాట్లాడుకుంటున్నాం. 2016లో కొంచెం పెద్ద తప్పే జరిగింది. ఏంటంటే కొన్ని ఫేస్బుక్ అకౌంట్స్లో ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ ఫోటోల ప్లేస్లో బ్రతికున్న వాళ్ళ ఫోటోలు పెట్టారు. అయితే దీనికి మెయిన్ ఏంటంటే, అంటే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లైక్ ఎవరైనా సరే, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, లేకపోతే పివి నరసింహారావు, ఇందిరాగాంధీ, ఇలా ఎవరైనా సరే, అయితే వాళ్ళ ప్లేస్లో ఏం చేశారంటే వీళ్ళు ఒక బ్రతికున్న వాళ్ళ, అంటే ఫేస్బుక్ పేజ్ అన్నప్పుడు వాళ్ళు అది వరకు ఈ మధ్య పోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ అది వరకు ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ ఉండి బాగానే ఉన్నవాళ్ళు సడన్గా డిమైజ్ అయిపోతే ఈ బ్రతికున్న వాళ్ళ ఫొటోస్ని వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టడం ఇలాంటివన్నమాట. అయితే ఇది ఎవరో ఒకరికి జరిగిన సరళే లైటు అనుకోవడానికి లేదు, సాక్షాత్తు ఒక చనిపోయిన ప్రొఫైల్కి జుకర్బర్గ్ ఫోటోనే పెట్టారు. సో అది కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది. సో ఆ చనిపోయిన వాళ్ళ ఫోటోలో ఈయన ఫోటో కూడా ఉందన్నమాట. ఆ సందర్భంగా కూడాను ఫేస్బుక్ కొంచెం బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక మొన్న ఎలక్షన్స్ అప్పుడు యుఎస్లో ఎలక్షన్స్ జరిగినాయి కదా, అప్పుడు తప్పుడు వార్తల్ని ప్రచారం చేసింది. దానివల్ల చాలా దేశాల ఎన్నికలు, నాట్ జస్ట్ యుఎస్, ఇంకా చాలా దేశాల్లో ఎన్నికలు చాలా ప్రభావితమైనాయి అని చెప్పి ఒక సర్వేలో తెలిసింది. అయితే దాని మీద జుకర్బర్గ్ ఇంకోసారి క్షమాపణ చెప్పారు. ఫేస్బుక్ ప్రజలని మొత్తం అందరినీ ఒక ఏకం చేయడానికి అభివృద్ధి చేసినటువంటి ఒక సాధనం, అంతేగాని ఫేస్బుక్ ప్రజల కోసం అని చెప్పి ఏదో వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళ ఆలోచనల్ని వీళ్ళ మీద రుద్దడం ఇలాంటివి ఏం జరగవు. అది ప్రజలను అంటే వాళ్ళని ఇంకా చేరువ చేయడానికి తప్ప వేరు చేయడానికి కాదు అని చెప్తూ తనను క్షమించాలని కోరుకున్నాడు. ఇక ఫేస్బుక్లో ఈ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి ఫొటోస్, వీడియోస్ ఇలాంటివన్నీ వైరల్ అవుతున్నాయి అని చెప్పి కొన్ని న్యూస్లు వచ్చినాయి. అంతేకాకుండా మామూలుగా ఫేస్బుక్లో ఆటో కంప్లీట్ ఫీచర్ అని ఒకటి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి కొంచెం తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి అన్నమాట. ఆ కంప్లైంట్ని చూసి వాళ్ళు ఒక అపాలజీ లెటర్ని రిలీజ్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటివి జరగవు, మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాము అని చెప్పి చెప్పారు. సో అప్పుడు కూడా ఒకసారి సారీ చెప్పింది. అండ్ ఈ మధ్య మీరు చూసుకుంటే కనుక ఫేస్బుక్ చాలా చాలా వివాదాలకి ఇదే సెంటర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ డేటా లీకేజ్ గురించి మొన్న మధ్య మనం మాట్లాడుకున్నాం కదా, అమెరికాతో పాటు చాలా దేశాల్లో ఎలక్షన్స్ని ప్రభావితం చేయడానికి బ్రిటన్కి చెందినటువంటి కేంబ్రిడ్జ్ అనలిటికా అనే ఒక ఆర్గనైజేషన్, 5 కోట్ల మంది ఫేస్బుక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ఫర్మేషన్ కింద ఉపయోగించుకొని వాళ్ళ అకౌంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి వాళ్ళ వ్యక్తిగత వివరాలు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వివరాలు ఇవన్నీ కూడాను మొత్తం అన్నిటినీ సేకరించి బయట పెట్టింది అన్న ఆరోపణలు వచ్చినాయి. అయితే ఈ ఆరోపణల మీద ఫేస్బుక్తో పాటు ఇంకా మిగతా కొన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాళ్ళు కూడాను ఏమో వీళ్ళదే హ్యాక్ అయిందంటే మనది కాకుండా ఉంటుందా అని చెప్పి వాళ్ళు కూడాను వీళ్ళతో పాటు గొంతు కలిపారు. అయితే ఈ విషయం మీద జుకర్బర్గ్ ఆల్రెడీ సారీ చెప్పేశారు. బట్ అసలు ఎందుకు ఇలా అవుతోంది అని అంటే కనుక ట్రెండ్ ఏంటో తెలుసుకుందాము అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు అని అన్నారు. ట్రెండ్ తెలియాలి అంటే ఇప్పుడు సపోజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మనకి మామూలుగా చాలాసార్లు మీరు గమనిస్తే ఇండియా టుడే, తర్వాత ఈ హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది సర్వేలు చేస్తూ ఉంటారు. ఆ సర్వేల్లో మనకి చాలా విషయాలు ఒక్కొక్కసారి ఆ సర్వేల్లో చెప్పినవి నిజము అవుతాయి, కొన్నిసార్లు మరీ అసలు బోల్తా కొట్టినట్టు అవుతాయి, కొన్నిసార్లు చాలా మటుకు నిజాలే అవుతాయి. సో అలా చూసుకుని వాళ్ళు ఆ సర్వేని ఎలా చేస్తారు? రోడ్ మీద మామూలుగా ఈ నీల్సన్ సర్వే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మామూలుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో కొంతమందిని ఎక్కువ యావరేజ్లో ఎవరు ఏది చెప్తున్నారో చూసుకుని దాన్ని వాళ్ళు నోట్ చేసుకుంటారు. వేరే ఇప్పుడు ఈ ఫేస్బుక్ వచ్చాక ఇలాంటి సర్వేల్లో చూడండి ఈ గవర్నమెంట్ అయితే లైక్ కొట్టండి, ఈ గవర్నమెంట్ అయితే హా అని పెట్టండి ఇట్లా ఉంటుంది కదా, ఇలాంటి పోల్స్ సర్వేస్ వీటి వల్ల ఏంటంటే అనవసరంగా ప్రజలు తప్పుదారి పడుతున్నారు. ఓకే ఎలాగో వీళ్ళకి వేస్తున్నాము, ఆ వేసేది వీళ్ళకి వేసామనుకోండి అట్లీస్ట్ వీళ్ళు కొంచెం మన ఓటు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఎవరైతే అందరూ అనుకుంటున్నారో వాళ్ళకి వేస్తే కాస్త బలమన్నా చేకూరుతుంది అని అనుకునేటటువంటి కొంతమంది ఉంటారు. అరే నాకేది నచ్చిందో నేను దానికి వేద్దామని అనుకోరు వాళ్ళు. నేను ఎటు వేసేవాడు గెలుస్తాడని నాకు నమ్మకం లేదు, అలాంటప్పుడు నా ఓటుని అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకు, స్టేల్ చేయడం ఎందుకు? ఆల్రెడీ పోల్స్లో అందరూ ఇలా అంటున్నారు కాబట్టి వీళ్ళకే వేస్తే కనీసం కొంచెం భారీ మెజారిటీ అన్న వస్తుంది కదా అని అనుకుని ఆలోచించే వాళ్ళు మరి మిస్లీడ్ అయినట్టే కదా, అది నిజమా అబద్ధమా తెలియదు. సో ఫేస్బుక్లో సర్వేస్ తోటే వీళ్ళు ఎన్నో గవర్నమెంట్స్ని ప్రభావితం చేశారు ఈ మధ్య ఎలక్షన్స్లో అని. ఇప్పుడు నెక్స్ట్ మనకు కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా మనకి కూడాను ఇలాంటిదే ఏదో చేస్తున్నది అన్న సందేహాలు కూడాను ఉన్నాయి. అయితే అసలు ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా ఏంటి అని మనం మాట్లాడుకున్నాం, బట్ దానికన్నా ఇంకా డీటెయిల్డ్గా అంటే ఇప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్డ్ వర్షన్ ఒకటి తెలిసింది. సో అందుకని దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత. ప్రస్తుతానికైతే ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా అవు. మళ్ళా 15 ఏండ్లు అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మై ఇండ్ మీడియా కెనడాకెంచి నొస్తున్న భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, కథలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, ఓనిస్తమా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో కేంబ్రిడ్జ్ అనాలిటికా ఏంటి, ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తానని చెప్పాను కదా. ఇది కొన్ని రోజులుగా అటు నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అన్నిట్లోనూ బాగా నాంతున్న పేరు. అమెరికన్ ఎలక్షన్స్ అప్పుడు ట్రంప్ కోసం పనిచేసింది ఈ సంస్థ. ఆల్మోస్ట్ కొన్ని కోట్లాది మంది ఫేస్బుక్ అకౌంట్స్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేసింది అన్న ఆరోపణలు ఉన్నాయి దీని మీద. అటు ఫేస్బుక్కి కూడా ఈ విషయంగా చాలా భయంకరమైన చిక్కులు వచ్చినాయి. అయితే రీసెంట్గా మన ఇండియన్ పాలిటిక్స్లో కూడా కేంబ్రిడ్జ్ అనాలిటికా మీద కొంచెం వివాదం అయితే నడుస్తుంది. అయితే ఈ సంస్థతోటి సంబంధాలు ఉన్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరూ కూడాను ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుంటున్నారు. మీకు సంబంధాలు ఉన్నాయంటే మీకు సంబంధాలు ఉన్నాయని, ఇద్దరికి మన అనలిటికాతో సంబంధాలు ఉన్నాయని. మరి ఇన్ని వివాదాలు వస్తున్నాయి కదా, సో అసలు ఏంటి కేంబ్రిడ్జ్ అనలిటికా అని మొత్తం ఒకసారి తిరగేస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా అనేది బ్రిటన్కి చెందినటువంటి ఒక డేటా అనలిటిక్స్ సంస్థ. బ్రిటన్ ప్రైవేట్ బిహేవియరల్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కంపెనీ, ఎస్సిఎల్ గ్రూప్. బ్రిటన్ ప్రైవేట్ బిహేవియరల్ రీసెర్చ్ అండ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కంపెనీ, ఇది 2013లో కేంబ్రిడ్జ్ అనాలిటికాని స్టార్ట్ చేసింది. అప్పుడు అధ్యక్ష ఎన్నికలు మెయిన్, అప్పుడు వాటిల్ని బాగా దృష్టిలో పెట్టుకున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని. ఆ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకునే ఈ సంస్థని స్టార్ట్ చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి బిలియనీర్ రాబర్ట్ మెర్సర్ ఈ కంపెనీకి ఫండింగ్ చేస్తూ కొండంత అండగా ఉన్నాడు. అసలు మరి కేంబ్రిడ్జ్ అనలిటికా ఏం చేస్తుంది అంటే, కన్స్యూమర్ రీసెర్చ్ అంటే వినియోగదారుల మీద అధ్యయనం చేస్తుంది అని, ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాము అని ప్రకటించుకుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక వెబ్ ఓఎల్ఈడి టీవీ తీసుకున్నారు, ఓకే. సో అందులో వీళ్ళు ఏం చేస్తారంటే, వెబ్ ఓఎల్ఈడి టీవీ తీసుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడాను వీళ్ళు అధ్యయనం చేస్తారు. వీళ్ళు ప్రోడక్ట్ మీద ఎవరు కూడాను రీసెర్చ్ చేయరు, మనుషుల మీద మాత్రమే చేస్తారు. ఇఫ్ సపోజ్ ఫేస్బుక్లో మీరు రోజుకి కనీసం 1-2 పోస్టులు పెడుతున్నారు, పెట్టే ప్రతి దాంట్లో కూడాను యాంటీ గవర్నమెంటో ప్రో గవర్నమెంటో ఉన్నది సపోజ్, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మీ అకౌంట్ని హ్యాక్ చేసినప్పుడు మీరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, మీ టైంలైన్ అంతా మొత్తం అంతా చూస్తారు. మీరు పెట్టిన పోస్టులకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది, లైక్లు ఉన్నాయా లేవా, ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మీకున్న ఫ్రెండ్స్ లిస్ట్ ఎలాలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు యాంటీ గవర్నమెంటా ప్రో గవర్నమెంటా, దాన్ని బట్టి ఎలా అసలు మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది, మీరు నెక్స్ట్ ఎవరికి ఓట్ వేయబోతున్నారు, ఈ అన్ని విషయాల్ని వాళ్ళు తరచి చూస్తారన్నమాట. సో ఒక విధంగా చెప్పాలంటే పొలిటికల్ కార్పొరేట్ క్లయింట్స్కి అడ్వర్టైజింగ్ అండ్ ఇంకా మిగతా ఏదైనా డేటా సంబంధించిన సర్వీసెస్ ఏమైనా ఉంటే వాటి మీద కస్టమర్స్ ఏదైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ మీద అధ్యయనం చేసి వాళ్ళు ఈ నివేదికలు ఇస్తూ ఉంటారు. ఒక ఫేమస్ విమెన్ అపరల్ బ్రాండ్ ఒకటి ఉంది, దానికి వాళ్ళ కస్టమర్స్ మీద రీసెర్చ్ చేసి నివేదిక కావాలి అని అన్నప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యారు. వీళ్ళు ఏం చేశారు, ఆ ఫేమస్ ఉమెన్ అపరల్ బ్రాండ్ ఏదైతే ఉందో అవి వాడుతున్న వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది, వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తారు. చేసి ఒక వీళ్ళకి ఇలాంటివి ఇష్టం, వీళ్ళకి మోడర్న్ అంటేనే ఇష్టం, వీళ్ళు అసలు ట్రెడిషనల్ వేసుకోరు, ఇలా వీళ్ళు రకరకాల ఏవైతే ఉంటాయో మొత్తం ఆ స్టాటిస్టిక్స్ అన్నీ తీసి అనాలిసిస్ చేసి అది కంపెనీకి ఇస్తారు. న్యూయార్క్, వాషింగ్టన్, లండన్, బ్రెజిల్, మలేషియా ఇలా ఇన్ని కంట్రీస్లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. అసలు మరి ఇంత ఫేమస్ కదా ఇది, ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, అసలు ఫస్ట్ క్లెయిమ్ టు ఫేమ్ ఎలా అని అంటే కనుక 2016 యుఎస్ ఎలక్షన్సే క్లెయిమ్ టు ఫేమ్. ఆ టైంలో ట్రంప్ కోసం పనిచేసినట్టు వార్తలు వచ్చినాయి. అయితే అదే టైంలో ఫేస్బుక్ యూజర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు మిస్యూజ్ చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ 5 crore యూజర్స్కి సంబంధించిన డేటాని ఫేస్బుక్ నుంచి వాళ్ళు సేకరించి ఎలక్షన్స్ని బాగా ప్రభావితం చేసినట్టు తెలుస్తుంది. 2014 నుంచే కేంబ్రిడ్జ్ అనలిటికా ఈ డేటాని సేకరించడం మొదలుపెట్టింది. దీనికోసం బ్రిటన్ రీసెర్చర్స్కి అలెగ్జాండర్ కోగన్ ఒక యాప్ని రూపొందించాడు. ఈ యాప్ని 2.7 lakh మందికి పైగా ఫేస్బుక్ క్రెడెన్షియల్స్ తోటే డౌన్లోడ్ చేసుకున్నారు. అలా ఆ కంపెనీకి ఆల్మోస్ట్ ఒక 2.7 యూజర్స్కి సంబంధించిన అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చినట్టు ఆధారాలు, ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే కేంబ్రిడ్జ్ మాత్రం చెప్పేది ఏంటంటే కోగన్ ఫేస్బుక్ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించాడని వాళ్ళకి ఫస్ట్లో తెలియదని, తెలిసిన తర్వాత ఆ డేటా మొత్తాన్ని మేము ఎరేజ్ చేసేసామని చెప్తోంది. అయితే బేసిక్గా ఏంటంటే ఈ అమెరికన్ ఎలక్షన్స్లో ట్రంప్ విజయం తర్వాత కేంబ్రిడ్జ్ అనలిటికా వాళ్ళ ఆర్గనైజేషన్ని మరింత ఇంకా స్ప్రెడ్ చేసుకోవాలి, ఇంకా చాలా చాలా బ్రాంచెస్ పెట్టుకోవాలని భావించింది. అందులో భాగంగానే సీఈఓ అలెగ్జాండర్ నిక్స్ వాళ్ళు మేము మీకు కూడా సర్వీసెస్ ఇస్తామంటూ కొందరు క్లయింట్స్ని ఇండివిజువల్గా కలిశారు. అంతేకాకుండా ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైకలాజికల్ ప్రొఫైల్స్ని కూడా మేము తయారు చేస్తాము అని చెప్పి కేంబ్రిడ్జ్ అనలిటికా చెప్పుకుంటూ వచ్చింది. అయితే ట్రంప్ కంటే ముందు రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ ఎన్నికల ప్రచారానికి కూడా కేంబ్రిడ్జ్ అనలిటికా డేటాను అందించింది. అయితే ఈ విషయాన్ని ఈ మధ్య క్రూజ్ కూడా చెప్పాడు. ఇంకోవైపు ఈ కేంబ్రిడ్జ్ అనలిటికా డేటాను ఉపయోగించుకోలేదు మేము 2016 ట్రంప్ డిజిటల్ కార్యకలాపాలు నిర్వహించిన బ్రాడ్ పార్స్కేల్ అనే అతను చెప్పింది ఏంటంటే మేము అసలు కేంబ్రిడ్జ్ అనలిటికా డేటాను ఉపయోగించుకోనే లేదు, అసలు దానికి దీనికి సంబంధమే లేదు, మేము ఎలక్షన్స్ మాకు ఉన్నటువంటి ప్రజాదరణతోటి మేము గెలిచాం తప్ప వీళ్ళు ఏదో ఏదో అన్నారని మాత్రం కాదు అని వాళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ సంస్థ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక క్రూషియల్ పార్ట్గా తయారైంది అండ్ ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ డేటా సెక్యూరా కాదా అని భయపడుతూ ఉన్నారు. అండ్ ఇదే కనుక నిజమైతే వీళ్ళు చెప్పే అన్ని రీసెర్చ్ మెటీరియల్ కూడాను అన్నీ నిజాలే ఉన్నాయి. సో మేబీ తర్వాత ఏమవుతుంది అనేది వీళ్ళు మరి ఇట్లాగే బాగా గెస్ చేసి చెప్తారో మరేమో ఏం జరుగుతుందో చూడాలి. ప్రసంగకు చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మేము ముందుకు వస్తాం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 minute music bite.
మైండ్ మీడియా ఆడియో బుక్. అరే అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా, మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోస్ ని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్ లో అన్ని ఒకే చోట audioboom.com/channel/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
ఏం చేయాలి తెలుపనా 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 నా మనసిపుడి తెలుపనా నా మనసి పొడి తెలుపన చూపులు కలిసినే ఊసులు తెలిపినే అతడి నచ్చని మాగం వచ్చినే తెలుపన 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 నా మనసి పొడి తెలుపన తెలుపన నా మనసి పొడి తెలుపన.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఫేస్బుక్కి సంబంధించినటువంటి అండ్ కేంబ్రిడ్జ్ అనలిటికాకి సంబంధించినటువంటి చాలా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఉన్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఏదైతే రేజ్ ఒకటి క్రియేట్ అవుతుందో, ప్రతిదీ ఒక ట్రెండింగ్ అంటూ ఉంటుంది కదా. మీరు ట్విట్టర్లో చూసుకుంటే ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి, అలాగే ఫేస్బుక్లో కూడాను ట్రెండింగ్ ఉంటుంది. అందరూ చాలా మటుకు మీరు ఏ విషయం అంటే సాధారణంగా వార్తలు చూడని వాళ్ళు కూడా ఏం జరుగుతుంది ఇప్పుడు అని అంటే ఫాగ్ అన్నట్టు అనట్లేదు, క్యాచ్ అలరా అంటే ఫాగ్ అని అనట్లేదు. ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, అందులో ఎక్కువ పోస్టులు దేని గురించినా చూసుకుని ఓకే ట్రెండింగ్ ఇది, ముంబై ఇండియన్స్ లాస్ట్ మినిట్ వరకు మ్యాచ్ని రసవత్తరంగా కంప్లీట్ చే అంటే ఇంకా నువ్వా మేమా అన్నట్టు ఉండే తర్వాత గెలవడమో ఓడిపోవడమో జరుగుతుంది అని. ఇలా నిజానికి నాకు ఐపీఎల్ గురించి పెద్ద అవగాహన లేదు, ఇది వరకు కూడా చెప్పాను కదా, బట్ ఈ పోస్టులు చూస్తే మనకు అర్థమైపోతుంది ఆహా ఓకే పాపం ఇలా ఉందన్నమాట పరిస్థితి అని. అలాగే శ్రీరెడ్డి గురించి అసలు బో అది ఎంత దారుణంగా ఉందంటే చెప్పడానికి కూడా వీలేదు. అసలు ఆ టాపిక్ మనం మాట్లాడుకోవడమే బెస్ట్. ఏదో కొంచెమైనా కన్స్ట్రక్టివ్గా ఉంది, కొంచెమైనా మనం ఐదర్ కన్స్ట్రక్టివ్గా ఉండాలి, లేదా ఒక సన్షైన్ యాంగిల్ ఉండాలి, లేదు ఒక బర్నింగ్ ఇష్యూ అయి ఉండాలి. బర్నింగ్ ఇష్యూ అయినా కూడా మనం మాట్లాడచ్చు, అప్పుడు ప్రజల్ని మేల్కొల్పే విధంగా అంటే ఆలోచించే విధంగా మనం ఏదైనా ఒక ట్రిగర్ పాయింట్ తీసుకురావచ్చు. లైక్ ఆసిఫా కేస్, దాని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. బట్ ఏంటంటే ముందు ఐఎమ్ జస్ట్ లిటరల్లీ వెయిటింగ్ టు గెట్ దోస్ పీపుల్ పనిష్డ్, ఆ తర్వాత దాని గురించి సంపూర్ణంగా మాట్లాడదామని ఆగానని అంతే. ఈ ధర్నాలు ఇవన్నీ వీళ్ళు ఎన్ని చేస్తారనేది పక్కన పెడితే, ఇక్కడ అంటే రిలీజియను క్యాస్టు ఇవన్నీ పక్కన పెడితే ఒక 8 ఏళ్ల పాప, అంతకుమించి నాకు ఇంకేం కనపడట్లేదు. గుళ్ళో లేకపోతే బ్రాహ్మణ లేకపోతే హిందూసా లేకపోతే ముస్లింసా ఇవన్నీ కాదు, ఒక చిన్న పాపని డ్రగ్స్ ఇచ్చి మరీ ఆ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అండ్ దీన్ని మొత్తం అందరూ ఖండించాల్సిందే ముక్త కంఠంతో, ఇంకెక్కడ ఇందులో అసలు సెకండ్ థాట్ లేదు. బట్ ఫస్ట్ లెట్ దట్ యూస్లెస్ పీపుల్ గెట్ పనిష్డ్. ఆ నరరూప రాక్షసుల్ని ఫస్ట్ పనిష్ చేశాక అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. అప్పుడు ఉన్న కొంచెమన్నా నా ఆవేశం తగ్గుతుంది, లేకపోతే ఇప్పుడున్న ఆవేశానికైతే నేను ఎంత దారుణంగా మాట్లాడుతానో నాకే తెలియదు. అందుకే అదొక్కటి మాత్రం అలా ఉగ్గబట్టుకొని అలా ఆగి ఉన్నాను. సో టాపిక్ డైవర్ట్ అవుతుంది. యా, సో ఏంటంటే ట్రెండింగ్ టాపిక్ ఏదైనా సరే, లైక్ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, యూట్యూబ్లో కనుక మీరు చూసుకున్నట్టయితే ట్రెండింగ్ టాపిక్స్ అదే చూపిస్తుంది, ట్రెండింగ్ అని ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క సోషల్ మీడియాకి సంబంధించిన అకౌంట్కి ట్రెండింగ్ అనేది ఉన్నప్పుడు వాటి గురించి వాళ్ళు మాట్లాడతారు. కానీ దాన్ని మ్యానిపులేట్ చేసి ఆ ట్రెండింగ్ మీద మీరు నొక్కగానే, ఇప్పుడు సపోజ్ మీరు యూట్యూబ్లో ఏదైనా మీరు చూద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నట్టే గూగుల్లో కూడాను ట్రెండింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు లేదా అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ తోటి మనం ఏదైనా సెర్చ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. అంటే మనం దేని గురించి సెర్చ్ చేస్తున్నాము ఏంటి అనేది అది గూగుల్లో తెలుస్తుంది, లేకపోతే ఫేస్బుక్లో తెలుస్తుంది, ట్విట్టర్లో తెలుస్తుంది. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ అన్నిటినీ కూడాను కవర్ చేస్తూ ఎప్పటికప్పుడు మనల్ని ఒక అంటే అప్డేటెడ్గా ఉంచుతున్నప్పుడు ఈ అప్డేటెడ్ విషయాల్ని మనం ఇంకా తెలుసుకోవడానికి, కొంచెం డీప్గా తెలుసుకోవడానికి మనం క్లిక్ చేస్తేనేమో అవి వైరస్ రావడమో లేకపోతే మన డేటా అంతా ఎన్క్రిప్ట్ అయిపోవడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. బీట్ వాట్సాప్, ఈవెన్ వాట్సాప్లో కూడా అంతే కదా. ఎందుకు ఇవాళ పొద్దున ఒక వాట్సాప్ వీడియో వచ్చిందనమాట నాకు, ఏదో లోకల్ ట్రైన్లో ఒక బీజేపీ లీడర్ ఎక్కాడు. సో అందరూనేమో దిగిపోండి దిగిపోండి, ఈ రైల్వే బోగిలో 10 ఏళ్ల పాపు ఉంది అని చెప్పి అంటున్నారనమాట. అంటే ఆ వీడియోని పెట్టారనమాట. అంటే ఇలా ఉన్నది పరిస్థితి ప్రస్తుతం దేశంలో అని చెప్పి, దేశంలో ఎలా ఉందన్నది పక్కన పెడితే ముందు అసలు యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది అన్నది నాకు అసలు అర్థం కావట్లా. వేరే ఏ దేశంలో మీరు తీసుకున్నా కూడా ఇంత దారుణం, ఇంత రాక్షసంగా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు వదలరు అసలు. ముందు అర్జెంటుగా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతారు. మనకే ఇక్కడ ఏంటంటే ఇదిగో చట్టాలు అవి ఇవి అని చెప్పి అలాగ ఉంచి వాళ్ళని అసలు ఎందుకు మనం అంత స్పేర్ చేస్తామనేది నాకైతే అస్సలు అర్థం కాదు. సరే, ఏదైతే అదైంది. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు నేను టాపిక్, నాకు ఒకసారి ఆ ఆలోచన వచ్చిందంటే ఇంకా అలాగ తిరుగుతూ ఉంటుందండి అదే విషయం మీద. సరే, సో ఇప్పుడు ఈ ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో, లైక్ ఎలక్షన్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడాను ఇదే కదండి డబ్బులు, అది ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే మన ఇండియాలో జరుగుతున్న వేరే వేరే విషయాలు కావచ్చు, ఏవైనా సరే ఆ విషయాల మీద వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి మనకి పోస్టులు పెడుతూ ఉంటారు. ఆ పెట్టినప్పుడు వీళ్ళు ఓకే ఇక్కడ ఇది ట్రెండింగ్ కాబట్టి దీనికి గురించి జనాలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు దాని గురించి మనం కూడా మన అభిప్రాయాన్ని పెడతాం, అది పోస్ట్ రూపంలోనో ఇంకో ట్వీట్ రూపంలోనో ఏదో ఒక విధంగా పెట్టినప్పుడు ఓకే మనం ఒక పోస్ట్ పెడితే ఇదిగో ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ చైన్ మెసేజెస్ అన్నీ కూడా అలాంటివే కదా. మీరు గమనిస్తే పలానా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ అయింది, అది మంచిది కాదు, అందులో ఎదుగో ఇలా ఉంటాయి, ఏవో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, సో మీరు ఒకసారి అందులో కనుక ఎంటర్ అయితే మీరు క్విట్ కూడా అవ్వలేరు, కాబట్టి దయచేసి ఒక అన్నేసి ఉంచండి అని చెప్తారు. నిజంగా మనం క్విట్ అవ్వలేనప్పుడు మన అసలు మనల్ని యాడ్ చేసినట్టు మనకి యాడ్ చేసేంత వరకు తెలియదు, రైట్? చేసిన తర్వాత ఎగ్జిట్ గ్రూప్ అని మనం కొడితే క్విట్ అవ్వాలి. అలా అవ్వడానికి వీలు లేదు, అసలు అట్లా అవ్వదు, కాబట్టి జాగ్రత్తగా ఉండంటే ఇంకా జాగ్రత్తగా మనం ఎలా ఉంటాం, అది జాయిన్ చేసేవరకు అసలు మనకు కూడా తెలియదు జాయిన్ అవుతాం అనేది. అయిన తర్వాత ఎగ్జిట్ అవ్వకూడదని మీరే అంటారు, ఇంకా జాగ్రత్త పడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఐదర్ ఆ నెంబర్ డిలీట్ చేసేయాలి, కంప్లీట్లీ అది మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయాలి, అంతే తప్ప. సో ఇలా కొన్ని వైరల్ మెసేజెస్ పంపించి ఇవి ఎంతవరకు చేరుతున్నాయి, ఎంతమందికి చేరుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇదిగో ఈ వైరల్గా వెళ్లాల్సినటువంటి మెసేజెస్ తాలూకా ప్రభావం అనమాట. సో వీటన్నిటి నుంచి బయటపడి మన డేటాను మనం సక్రమంగా వినియోగించుకుంటూ ఎన్క్రిప్ట్ చూసుకుంటూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందా లేదా అని మన జాగ్రత్తలో మనం ఉండడం కంటే ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు. అది ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం, ఏప్రిల్ 18, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
My Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.